विष्णुः गुरुर्देव महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। श्री मात्रे नमः। सभाये नमः। मनं ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి సత్సంగం చేసుకుంటున్నాం ప్రతిరోజు. అవడానికి రోజు ఎన్ని గంటలు కూర్చుని అందరూ మహాత్ములు భక్తులు గురుదేవులు ప్రసాదించినటువంటి వారి వారి మనోభావాలు మనతో పంచుకుంటున్నారు. కానీ సత్సంగం అనేది ఇక్కడితో ఆగేది కాదు. అనుక్షణం మనలో మనం చేసుకునేది విచారణ ఉపాసన అమ్మ ఎప్పుడు చెప్తుంటారో రెండు చాలా ముఖ్యం అని. మనం అనుకోకుండా రేడియో వింటూ ఉంటే ఆయన సామవేద షణ్ముఖ శర్మ గారు చెప్తున్నారు, నేనైతే ఎప్పుడు విచారణలో ఉంటానండి, నేను చేరవలసిన గమ్యం వేరు, ఇప్పుడు నది ఒడ్డుకి వెళ్ళి అవతల ఒడ్డుకు చేరాలి నేను, ఒడ్డు అనేది ఎప్పుడు కదలికలు లేనిది, అది నిశ్చలంగా ఉంటుంది, కాబట్టి కదలే పడవ నాకు అవసరం లేదు అంటే అవతల ఒడ్డుకి ఎలా చేరతాడు, చేరలేడు కదా, కదలని ఒడ్డుకు చేరాలంటే కదలే పడవ అవసరం. అలాగే ఉపాసన అనేది మనకి కదలికలతో కూడింది, పూజ ఇవన్నీ చెప్తారు మనకి, కానీ కదలికలు లేని స్థితికి చేరడానికి ఈ కదలేది దాన్ని పట్టుకుని వెళ్ళాలి. అవి వెళ్ళిన తర్వాత దాన్ని వదిలేసి కానీ చేరే వరకు అవసరం. అలాగే విచారణ మనం సత్సంగంలో కానీ మనం ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు మన జీవితంలో మొన్న ఎవరు ప్రసాద్ గారు అని కొన్ని చెప్పారు, రోజుకి 35,000 డెసిషన్స్ తీసుకుంటాడు మనిషి అని చెప్పి. ప్రతి డెసిషన్లోనూ మనం విచారణ పనికొస్తుంది మనకి. అలాగే ఉన్నత స్థితికి చేరితే ఉపయోగం ఏంటి అంటే నాకు రెండు ఉపయోగాలు కనిపిస్తున్నాయి. ఒకటి మన దాస్ గారు చెప్పారు, చాలాసార్లు అమ్మ చెప్పారు మనకి, కింద నేల మీద ఉన్నప్పుడు ఎత్తు పల్లాలు లేకపోతే మనుషులు రకరకాల భావాలు రకరకాల మనుషులు, ఒకటి తెల్లగా ఉన్నాడని ఒకటి నల్లగా ఉన్నాడని ఒకటి పొడుగ్గా ఉన్నాడని లావుగా ఉన్నాడని ఇలాంటివన్నీ భేదాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఎత్తుకు వెళ్ళిన కొద్దీ ఆ భేదాలన్నీ సమసిపోతాయి. ఎంత ఎత్తుకెళ్తే అంత సమతలంగా కనిపిస్తుంది. విమానం చూసుకుంటే మరి అది 8 కిలోమీటర్ల 10 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే నేలంతా సమానంగానే ఉంటుంది, ఎత్తు పల్లాలు ఏం కనపడవు. ఇంకా పైకి రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్తే అసలు భూమే ఒక చిన్న కణంలాగా కనిపిస్తుంది. అలాగా ఈ బయట ఎత్తుకెళ్తేనే ఇంత ఉపయోగం ఉంది. మన మానసికంగా మన ఆధ్యాత్మికంగా మనం ఎంత ఎత్తుకు ఎదిగిన కొద్దీ ఈ వ్యక్తుల మధ్య భేదభావాలు పోయి మనం ప్రార్థనలు చెప్పుకున్నట్టు సర్వజీవులు సమభావంతోనూ ప్రేమ దృష్టితోనూ మెరగాలంటే మనం ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడానికి ప్రయత్నించాలి. అది ఒక ప్రయోజనం, అన్నీ సమానంగా కనపడడం అనేది ఎత్తుకెళ్ళడం వల్ల. ఇంకో ప్రయోజనం ఏంటంటే మనం ఇప్పుడు చూస్తే మన జీవితంలో మూడు కాలాలు చెప్తారు కదా, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు. మనకి వర్తమాన కాలం ఒకటే కనిపిస్తుంది. భూతకాలం మనం చూసేసాం, అయిపోయింది. ఇప్పుడు మన మెమరీలో మన ఉంటుంది తప్పితే, అని మనసులో గుర్తుంటుంది తప్పితే మనం ప్రత్యక్షంగా చూడలేం. భవిష్యత్ కాలంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. దాని మీద ఆశ ఉంటుంది, భయం ఉంటుంది, రకరకాల భావాలు ఉంటాయి. అలాగే భూతకాలంలో కూడా మనం అయ్యో అది చేయలేకపోయామే అని లేకపోతే ఇలా చేసామే అని ఆ భావాలన్నీ ఉంటాయి. దాన్ని దీన్ని పట్టుకుని వర్తమానంలో చేయాల్సింది మనం మర్చిపోతూ ఉంటాం, వదిలేస్తూ ఉంటాం. అయితే ఎత్తుకు ఎదిగిన కొద్దీ మనకి భూతకాలం భవిష్యత్ కాలం కూడా కనిపిస్తూ ఉంటాయి. అని మన భీమవరంలో మన ఆశ్రమ శాఖ ప్రారంభోత్సవంలో ఒక మహాత్ములు చెప్పారు, ఎవరు చెప్పారో మనకి పేరు గుర్తులేదు కానీ చెప్పింది చాలా నచ్చింది నాకు. భూత భవిష్యత్తు రెండు ఎలా కనిపిస్తాయి ఎత్తులో ఉన్న వారికి అని ఆయన ఉదాహరణ చెప్పారు స్వామివారు. ఇద్దరు అన్నదమ్ములు పొలానికి వెళ్ళారు. గట్టి మీద కొబ్బరి చెట్టు ఉంది. తమ్ముడు కింద కూర్చుని ఉన్నాడు. అన్నగారేమో చెట్టు ఎక్కి పైన కూర్చున్నాడు. కొబ్బరి చెట్టు ఎక్కి కూర్చుంటే కాసేపటికి వాళ్ళ అమ్మ వచ్చింది, కింద ఉన్నవాడికి క్యారేజ్ ఏదో ఇచ్చింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోయిన అమ్మ కింద ఉన్నవాడికి భూతకాలం వచ్చింది, చూశాడు, వెళ్ళిపోయింది. ఇప్పుడు అమ్మని చూడలేడు వాడు, అయ్యో అమ్మ వెళ్ళిపోయింది ఉన్న వాడికి అది భవిష్యత్ కాలం, నాన్న రావడం తెలియదు వాడికి. కానీ పైన కూర్చున్న అన్నగారికి వాళ్ళ నాన్న కనిపిస్తున్నాడు, కింద ఉన్న వాడికి వాళ్ళ నాన్న లేనప్పుడు ఒంటరిగా ఉన్నానే అని భావన ఉంటుంది, వచ్చిన తర్వాత ఆనందం కలుగుతుంది, అలాగే అమ్మ వెళ్ళిపోయిందని బాధ కలుగుతుంది. పైన ఉన్న వాడికి రెండు లేవు, ఎందుకంటే మూడు కాలాలు ఒకే ఏకకాలంలో చూస్తున్నాడు వాడు. నాన్న రావడం కనిపిస్తోంది, అమ్మ వెళ్ళిపోవడం కనిపిస్తోంది, కింద ఉన్న వర్తమానంలో ఉన్న తమ్ముడు కనిపిస్తున్నాడు, మూడు ఒకేసారి కనిపిస్తున్నాయి. ఈ చిన్న కొబ్బరి చెట్టు ఎక్కితేనే అంటే కొంత చూడగలుగుతున్నారు, భూతకాలాన్ని భవిష్యత్ కాలాన్ని ఒక ఉపనిషాలో బాగుంటే ఎక్కువ మా కింద ఉండే వర్తమాన కాలం కంటే. అదే ఇంకా ఎక్కువ ఉన్నత స్థితికి వెళ్తే మనం పైకి వెళ్ళిన కొద్దీ ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. మనం లోకాలు చెప్పుకుంటాం కదా, 14 లోకాలు ఉన్నాయని. భూలోకానికి కింద అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాల లోకాలు అని. అలాగే పైకి వెళ్తే భూలోకం, భూవర్లోకం, సౌరలోకం, మహాలోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం అంటారు. సత్యలోకాన్నే బ్రహ్మలోకం అని కూడా అంటారు, బ్రహ్మదేవుడు అక్కడ ఉంటారని. అయితే కృష్ణ పరమాత్మ ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తనోర్జున మామ ప్రత్యత కౌంతయ్య పునర్జన్మ నవిద్యతే అని చెప్పాడు. అంటే బ్రహ్మలోకం దాకా జీవుడు పైకి కిందకి తిరుగుతూనే ఉంటాడు, బ్రహ్మలోకానికి వెళ్ళినా కానీ మళ్ళీ వెనక్కి రాదు, ఎందుకంటే బ్రహ్మగారికే పర్మనెన్సీ లేదు, ఆయన టెంపరీ జాబ్ అది. ఇప్పుడున్న ఆయన 8వ బ్రహ్మ అని చెప్తారు, ఆయన బ్రహ్మ ప్రళయం వచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు మన ఆంజనేయ స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన బ్రహ్మదేవుడు అవుతారు అనమాట. నవమ బ్రహ్మ అని భవిష్యత్ చిత్రానాయ నమః అని ఆయన నామంలో ఉంటుంది. అలాగా బ్రహ్మలోకం దాకా ఈ జీవుడు ఎన్ని లోకాల్లో అయినా సరే, బాబాజీ మహారాజ్ చెప్పారు మనకి 84 లక్షల జీవరాశులు అని, రకరకాల జన్మలు, రకరకాల రూపాలు, రకరకాల లోకాల్లో తిరుగుతూ ఉంటాడు. దాన్ని దాటి నన్ను చేరుకున్న వాడికి మళ్ళీ పునర్జన్మ లేదని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. దాటి ఆయన చేరుకోవడం అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ స్థితికి, మనం వచ్చిన ప్రదేశానికి మళ్ళీ చేరుకోవడం. అందుకే ఇక్కడ ఈ శ్లోకంలో చూస్తే అర్జునుడిని 2 సార్లు సంబోధిస్తాడు. మొదటేమో ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తన అర్జున, అర్జున అంటే అక్కడ మనకి ఒక వీరుడు కనిపిస్తాడు, ఒక యుద్ధంలో నిలబడ్డాడు, ఆయన కర్మ చేసేటువంటి అంటే వర్తమానంలో ఈ ఎలా జీవిస్తున్నాడు ఒక మహావీరుడు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు, అటువంటి అర్జునుడు కనిపిస్తాడు. అంటే ఈ కర్మ ఉన్నంత వరకు ఆ పునరావృత్తి జరుగుతుంది. మామ ప్రత్యత కౌంతయ్య పునర్జన్మ నవిద్యత, అక్కడ కౌంతయ్య అంటాడు, అంటే కొంత నుంచి జన్మించిన వాడు, అంటే నీ నీ జన్మస్థానం నీ మూలస్థానం ఏదో దానికి చేరుకుంటే అప్పుడు మళ్ళీ పునరావృత్తి లేదు అని చెప్పి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి చేరుకుంటే మళ్ళీ ఇంక తిరిగి రావాల్సిన అవసరం లేదు, అప్పటి వరకు ఈ లోకాలన్నింటిలో పైకి కిందకి తిరుగుతూనే ఉంటాడు. అయితే ఈ లోకాలన్నింటినీ దాటి ఏముంది అంటే మనకి పోతన మహాత్ములు చెప్తారు, లోకంబులు, లోకేశులు, లోకస్తులు, తగిన తుది అలోకంబకు పెంచి ఇక్కడికి అవ్వల ఇవ్వండి ఏకాకృతి వెలుగు. ఈ లోకాలన్నీ దాటిపోతే అలోకమైన పెంజీకటి, ఏ లోకం లేనటువంటి గాఢమైన చీకటి అనమాట. అయితే మనకి వైష్ణవ సంప్రదాయంలో చెప్తారు ఈ కనపడే దృశ్య ప్రపంచం, ఆ తర్వాత కనపడని చీకటి, ఈ రెండింటినీ విభజిస్తూ మధ్యలో లోకాలోక పర్వతం, నేను పర్వతం ఉంటుందట. అంటే ఆ పర్వతానికి ఒకవైపు లోకం, కనపడే లోకాలన్నీ ఉంటాయి, ఇంకోవైపు అలోకం అయినటువంటి పెంజీకటి ఉంటుంది, అందుకని లోకాలోక పర్వతం అంటారు దాన్ని. మనకి హనుమంతుడు దాటిన సముద్రం లంకకి వెళ్ళినప్పుడు 100 యోజనాలు అంటే అదే గొప్ప దూరం అనుకుంటాం మనం. ఈ లోకాలోక పర్వతం 10,000 యోజనాల వెడల్పు, 10,000 యోజనాలు ఎత్తు ఉంటుందట, లోకాలన్నిటికీ చుట్టూ చుట్టూ ఉంటుంది అనమాట అది. దాన్ని దాటితే పెంజీకటి. ఇక్కడి నుంచి చూస్తే మనం ఇందాక చెప్పిన కదా, కొబ్బరి చెట్టు నుంచి చూస్తే వాడికి కొంత భూతకాలం, కొంత భవిష్యత్ కాలం కనిపిస్తోందని. ఈ పర్వతం మీద కూర్చుని చూసే వాళ్ళకి మరి ఈ లోకాల్లో ఈ ప్రతి జీవి ఈ ఏ లోకంలో తిరుగుతున్నాడు, ఎక్కడ ఏ రూపంలో జన్మిస్తున్నాడు, ఏ రూపంలో మరణిస్తున్నాడు, ఎప్పుడు, ఇది మొత్తం ప్రత్యక్షంగా కళ్ళకు కనిపిస్తూనే ఉంటుంది. మనకి చూస్తే ఒక చిన్న గదిలో నలుగురు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎప్పుడు ఆ గది దాటి బయటకు వెళ్ళలేదు, ఆ గదిలోనే ఉన్నారు. ఆ నలుగురు మొదటి నుంచి కలిసి జీవిస్తున్నారు. మధ్యలో ఒక అతను ఆ గది దాటి వేరే పక్క గదిలోకి వెళ్ళాడు అనుకోండి, ఈ మిగిలిన వాళ్ళకి దుఃఖం కలుగుతుంది, అయ్యో ఇన్నాళ్ళు నాతో కలిసి ఉన్నవాళ్ళు ఏమైపోయాడు, పక్కన ఇంకో గది ఉందని కానీ అక్కడికి వెళ్ళాడు ఇదేం అయిపోలేదని కానీ వాళ్ళకి తెలియదు. అదే ఈ గదాన్ని ఇప్పుడు మనం చిన్నప్పుడు బొమ్మలతో గదులు కట్టుకునేవాళ్ళం కదా, చేపలతో ఇంట్లో గదిగదిలా కట్టుకుని దాంట్లో ఆడుకునేవాళ్ళం. అలాగే ఈ పైనుంచి చూసేవాడికి ఈ గదులన్నీ కనిపిస్తూ ఉంటాయి, ఈ బొమ్మ ఎక్కడికి పోలేదు, పక్క గదిలోనే ఉంది అని తెలుస్తుంది. వాడికి ఈ సంతోషం కానీ దుఃఖం కానీ ఏమి ద్వంద్వాతీత స్థితి కలిగి ఉంటాడు పైనుంచి చూసేవాడు. అలాగే మరి ఈ లోకాలన్నీ అక్కడి నుంచి చూసే వాళ్ళకి ఎటువంటి స్థితి ఉంటుంది అంటే, భగవద్గీతలో చెప్పినట్టు స్థిత ప్రజ్ఞ స్థితి అప్పుడు కలుగుతుంది. అది లేనంత వరకు కేవలం మనం ఒక సీనే చూసినంత వరకు ఆ సీన్లో జరుగుతున్నది తెలుస్తుంది, పక్కన ఏం జరుగుతుంది, వీడు అసలు ఇన్నాళ్ళు నాతో ఉన్నవాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఇవేం తెలియక బాధ కానీ దుఃఖం కానీ, లేకపోతే ఎవరైనా కొత్త వాళ్ళు కలిస్తే వాళ్ళు మనకు అనుకూలంగా ఉంటే సంతోషం కానీ, లేకపోతే మనం కోరుకున్నది పొందితే సంతోషం కానీ ఉన్నది కోల్పోతే దుఃఖం కానీ, ఇవన్నీ వస్తూ ఉంటాయి, ద్వంద్వాలన్నీ కలుగుతూ ఉంటాయి. అది దాటి స్థితప్రజ్ఞ స్థితి పొందాలంటే మనం ఉన్న ఈ స్థితి నుంచి పైకి వెళ్ళి అక్కడి నుంచి చూడటం నేర్చుకోవాలి. అక్కడి నుంచి చూసినప్పుడు ఇందాక చెప్పినట్టు అన్నీ సమానంగా కనిపిస్తాయి, ఒకటి ఎంత పైకి ఎదిగితే అంత సమానత్వం కనిపిస్తుంది. అలాగే మనకి కాలజ్ఞానం బాబుజీ మహారాజ్ వారి స్తోత్రాల్లో కూడా చూసుకుంటే మూడు నాలుగు స్తోత్రాల్లో ప్రతి చోట కాలజ్ఞానం అనేది వస్తుంది. ఎందుకు అది అంత ఇంపార్టెంట్ అంటే, మనం ఈ ద్వంద్వ స్థితిని దాటాలంటే అది చాలా అవసరం. ఇప్పుడు అంటే ఒక చిన్న ఉదాహరణలాగా చెప్తున్నాను, ఎవరిని విమర్శించాలని కాదు, అక్కడ చూడండి దశరథుడు కైకేయి ఉన్న రెండు సీన్లు ఉన్నాయి అక్కడ. ఏ సీన్ కా సీన్ చూసిన వాళ్ళకి మొదటి సీన్ చూస్తే దశరథుడు వెళ్తాడు, కిరీటం ఉండదు ఏం ఉండదు, మామూలుగా రాత్రిపూట పడుకోవడానికి సిద్ధమైన వ్యక్తి లాగా ఉంటాడు. కైకేయి కూడా కోపంలో నగలన్నీ తీసేసి ఉంటుంది, మామూలు సాదా చీర కట్టుకుని. మామూలు కథలో చూస్తే మనం దశరథుడు వెళ్ళి ఏమిటి ఎందుకు ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగితే, నాకు నువ్వు అంతకు ముందు రెండు కోరికలు ఇచ్చావు అది తీర్చమని అడుగుతుంది. ఆ కోరికలు అడగడం ఆయన అది బాధపడడం అది పక్క సీన్లో చూస్తే మనకి మళ్ళీ ఈవిడ నగలన్నీ పెట్టుకుని ఉంటుంది, ఆయన కిరీటం పెట్టుకుని చెప్పులు వేసుకుని అన్నీ ఉంటాయన్నమాట. అంటే ఎక్కడికక్కడే చూసి ఆ కంటిన్యూటీ లేకపోయేసరికి వచ్చిన ప్రాబ్లం అది. ఏ సీన్ కాసీన్ ఇప్పుడు మనం వర్తమానంలో జరిగేది ఒక్కటే చూస్తున్నాం, దీని ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరగబోతుంది మనకు తెలియదు. అందువల్ల మనకి తేడా వస్తుంది, మన సాధనలో తేడా వస్తుంది, మన మానసిక స్థితిలో తేడా వస్తుంది. అదే చిత్రించిన వ్యక్తికి మొత్తం కథ కంటిన్యూటీ మనసులో ఉంది కనుక అలాంటి తేడాలు రావు అన్నమాట. క్షమించండి, ఎవరిని విమర్శించాలని కాదు కానీ ఒక ఉదాహరణగా చెప్తున్నాను. అలాగా మనకి నా సిటీఓగా చెప్పారు అమర్షం అని. ఎప్పుడైతే మనకి అహంకారం కానీ నాకన్నీ వచ్చు అవతల వాళ్ళకి ఏమి రావు, లేకపోతే నేను చేసినట్టు ఎవరు చేయలేకపోతున్నారు, ఈ భావాలన్నీ కూడా సమస్థితి లేకపోవడం వల్ల వస్తాయి. నేను చెప్తున్నసేపు నా గురించి నేనే అనుకుంటున్నాను, ఈ దమ్ము ఇది నేను నేర్చుకోవాలి, చాలా నాకు చాలా ఉంది అసహనం అది ఏంటి, ఎవరికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు వీళ్ళకి, లేకపోతే అలాగ అనుకుంటూ ఉంటా నాకు అర్థమైంది ఇంకోళ్ళకి ఎందుకు అర్థం కాదు, లేకపోతే ఇలా గబగబ ఎందుకు చేయలేకపోతున్నారు అనే భావన వస్తుంది. అది చాలా తప్పు. భగవంతుడికి ఇష్టం లేని భావన అని నిన్న అర్థమైంది. మొన్న మనం మార్చుకోవాలి. ఒక ఆధ్యాత్మిక కుటుంబంలో ఉన్నప్పుడు మాతాజీ కుటుంబం అని పేరు పెట్టుకున్నాం మనం, లేకపోతే బాబు భక్త సమాజం అని పేరు పెట్టుకున్నాం. ఉన్నప్పుడు మనం ఈ ఈ మానసిక బలహీనతలన్నీ వదిలిపెట్టడానికి ప్రయత్నించాలి. ప్రైవేట్లో నీ ఇంట్లో నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ పబ్లిక్లో ఉన్నప్పుడు మరి మనకి ఇచ్చినవన్నీ మనం అధికారంగా భావిస్తే, ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు అహంకారం కానీ లేకపోతే పక్క వాళ్ళ మీద అసహనం కానీ, ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవడాలు ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఎప్పుడైతే అది బాధ్యతగా భావిస్తామో, సేవగా భావిస్తామో, సేవాభావం ఒక బాధ్యత అన్న భావం ఉన్నప్పుడు పక్క వాళ్ళలో కూడా మనం భగవంతుని దర్శించగలుగుతాం. మనం చేసేది ఒక మంచి కార్యం గురించే కావచ్చు, కానీ చాలా తేలిగ్గా పక్క వాళ్ళ మీద కోపం చూపిస్తాం. అది పోగొట్టుకోవాలి మనం. సరే, ఇంతకీ ఈ లోకాలోక పర్వతం గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఉపనయనం అయినప్పుడు విష్ణునమ్మ వచ్చి సంధ్యావందనం అని నేర్పించారు ఆయన ఇంటికి వచ్చి. అప్పుడు ఆయన చెప్పారు, మరి ఎవరింటికైనా భోజనానికి వెళ్ళినప్పుడు భోజనం చేసిన తర్వాత ఉత్తరాభోసనం చేస్తారు కదా, తర్వాత ఆ బ్రహ్మలోకే ఆ బ్రహ్మ కాదు కాదు ఆ బ్రహ్మలోకేశు ఆ లోకాలోక పర్వత ఆ బ్రహ్మలోక దాతేశు ఆ లోకాలోక పర్వత అక్షయం ఉపతిష్టదు అని చెప్పాలి. అంటే మనకి భోజనం పెట్టిన దాతకి బ్రహ్మలోకం దాకా దాటి లోకాలోక పర్వతం దాకా కూడా వాళ్ళకి అక్షయమైన సంపద కావాలని మనం భగవంతుని ప్రార్థించాలని చెప్పి విన్నాను. అది దానికి అర్థం తెలియదు అప్పుడు ఏంటో, సరే ఏదో నేర్చుకున్నాం అయిపోయింది. తర్వాత ఎక్కడ చదవడం సంభవించింది, ఆ లోకాలోక పర్వతం అంటే బ్రహ్మలోకాన్ని దాటి ఇంకా పైన ఉంటుంది, అక్కడి నుంచి అన్ని లోకాలు కనిపిస్తాయని. మొన్న జస్ట్ 10 రోజుల క్రితం సడన్ గా జరిగిందనమాట. లోకాలోక విలోకన చరణం శ్రీ గురు చరణం ప్రణమామ్యహం. మనం చిన్నప్పటి నుంచి ఎన్నో సార్లు వినంటాం, పాడుకుని ఉంటాం, కానీ దాని అర్థం ఇప్పుడు తెలిసింది. మనకి దానికి ఏం సంబంధం అంటే గురు మహారాజ్, అదే సంబంధం. వారు అక్కడుండి మన వీక్షిస్తుంటారు. ఆలోకనం విలోకనం అంటే వీక్షించడమే కదా. ఈ లోకానికి ఆలోకానికి రెండింటికి కూడా సాక్షి మాత్రంగా ఉండి అన్ని చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనకి మనం చేసే ప్రతి పని గురు మహారాజ్ చూస్తున్నారు, మనందరికీ తెలుసు సర్వవ్యాపకత్వం మనందరికీ అనుభవంలో ఉన్నదే, కానీ ఆ అనుభవం స్థిరంగా నిలబడట్లేదు మనకి. ఎప్పుడైతే అది స్థిరంగా నిలబడుతుందో మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట, మన రోజు ప్రార్థనలు చెప్పుకునే మొట్టమొదటి వాక్యం సత్యముగాను పవిత్రముగాను మృదువుగాను ఉండి వాక్కును అని, అది కూడా మొన్న మన డిఐజీ గారు చెప్పారు. మనకి తెలిసిన విషయాలు అందరికీ తెలియాలని లేదు, మనం చేసేట్టుగా పూజ చేయడం అందరికీ రావాలని లేదు. మన సంస్థలో చాలా విభాగాలు ఉన్నాయి, స్కూల్ ఉంది, హాస్పిటల్ ఉంది, దేవాలయాలు ఉన్నాయి, ప్రతి చోట అన్నదానం ఉంది, ప్రతి చోట మనకి బయట వాళ్ళతో సంబంధం ప్రతి చోట ఉంటుంది. ఉన్నప్పుడు చాలా నచ్చింది నాకు అది, ఏంటంటే అందరూ మన స్థితిలోనే ఉండాలని లేదు, మనం తెలిసినవన్నీ వాళ్ళకి తెలియాలని లేదు. అలాంటప్పుడు విసుక్కోకుండా అరుచుకోకుండా మనం మన గురుమూర్తిని ప్రతినిధులుగా నిలబడ్డాం మనం ఇక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి మన ప్రతి క్షణం మనసులో. అది గుర్తుపెట్టుకున్నప్పుడు మన ఆటోమేటిక్గా మన మాట మృదువుగానే వస్తుంది. అది వదిలేసినప్పుడు అది ఎప్పుడైతే మన మనసులో స్థిరంగా నిలబడదో మనం ఒకరి మీద ఒకరు అరుచుకోవడం, అది ఏంటంటే మనం ఎవరో బయట వాళ్ళు ఎవరికి తెలియదు, అది మనం చెడ్డ పేరు తీసుకొచ్చేది గురుమూర్తికి అక్కడ. అందుకని చాలా జాగ్రత్తగా అనుక్షణం బాబుజీ మహారాజ్ చెప్పేవారు కదా, గురుమూర్తి సన్నిధిలో కూడా మాత్సర్యం అనేది, మిగిలిన కామక్రోగాల్లో మిగిలిన 5 గురుమూర్తి సన్నిధిలో అణిగి ఉన్నా కానీ మాత్సర్యం అనేది అక్కడ మటుకు తలెత్తుతూనే ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా మనం జీవనం నడుపుకోవాలి. ఉన్నతమైన స్థితి ఎప్పుడైతే మనం మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన సాధన ద్వారా ఎదుగుతూ ఉంటామో, అప్పుడు అందరూ సమానమే, అందరిలోనూ గురుమూర్తిని దర్శించేటువంటి స్థితి వస్తుంది. అలాగే జరిగిపోయిన వాటి గురించి కానీ జరగబోయే వాటి గురించి కానీ దేని గురించి మనకి ఈ ద్వంద్వపరమైన ఆలోచనలు రావు. అలాగే నేను చెప్పింది జరగాలి లేకపోతే నేనే అనుకున్నదే కరెక్ట్ ఇటువంటి ఆలోచనలు రావు అన్నమాట. అన్నీ వినదగను ఎవరు చెప్పినా వినంతనే వేగపడక వివరింపదగును, కానీ కళ్ళ నిజము తెలిసిన మనది రేపో నీతి పరుడు మహిళ సమతి అని బావజీ మహారాజు చాలా ఇష్టమైన పద్యం ఇది. ఎవరు చెప్పినా వినాలి, విని అందులో నిజమంతా అబద్ధమంతా తెలుసుకుని దాన్ని బట్టి అందులో ఉన్న మంచిని గ్రహించి చెడుని వదిలిపెట్టి దాన్ని మన స్వభావంలో మన జీవితంలో ఆచరణలో పెట్టుకోగలిగినప్పుడే మనం నిజమైన గురుబిడ్డలు అనిపించుకుంటాం. కాబట్టి అటువంటి సమతా దృష్టిని, అటువంటి దాసభావాన్ని